వెల్కమ్ టు ఏబిఎన్ రివైండ్ 2020. ఏడాది మొత్తం కరోనా కల్లోలం రేపింది. లాక్డౌన్ కారణంగా క్రైమ్ రేట్ తగ్గింది, కానీ కొత్త తరహా నేరాలు పెరిగిపోయాయి. ప్రధానంగా సైబర్ నేరాలు, ఆర్థిక నేరాలు భారీగా నమోదయ్యాయి. జాతీయ స్థాయిలో చూస్తే సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య బాలీవుడ్లో ప్రకంపనలు రేపింది. సూసైడ్ కేసు డ్రగ్స్ ర్యాకెట్ వైపు దూసుకెళ్లింది. బాలీవుడ్ సెలబ్రిటీలను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇక హత్రాస్ దుర్ఘటన నిర్భయను తలపించింది. ఆ తర్వాత పరిణామాలు రాజకీయ దుమారం రేపాయి. 28 ఏళ్ల తర్వాత సిస్టర్ అభయ హత్య కేసులో తీర్పు వెలువడింది. అటు నిర్భయ దురాగతంలో నిందితులకు ఉరిశిక్ష అమలైంది. ఇక ఈ ఏడాది క్రైమ్ రివైండ్ చూద్దాం.
ఏడాది మొత్తం కరోనా కరాళ నృత్యం చేసింది. కులాలు, మతాలు, రాష్ట్రాలు, దేశాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని వణికించింది ఈ మహమ్మారి. ప్రపంచ చరిత్రలో ఏనాడూ కనిపించని, వినిపించని, ఊహించని రీతిలో ప్రభావం చూపించింది, ఇంకా చూపిస్తూనే ఉంది. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ క్రైమ్ రేట్ తగ్గడానికి కారణమైంది. మన దేశం, రాష్ట్రం అనే కాదు, ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి. లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకపోవడంతో రోడ్డు ప్రమాదాలు తగ్గిపోయాయి. గొడవలు, ఘర్షణలు, తగాదాలు జరగలేదు. అఘాయిత్యాలకు ఆస్కారం లభించలేదు. జనమంతా ఇళ్లలోనే ఉండిపోవడంతో దొంగతనాలు, దోపిడీలకు ఛాన్స్ దొరకలేదు. లాక్డౌన్ అమల్లో ఉన్నన్ని నాళ్లు పోలీస్ స్టేషన్లో కేసుల సంఖ్య దాదాపు జీరోగా రికార్డైంది. ఇది చరిత్రలోనే అరుదైన పరిణామం. అయితే గృహహింసకు సంబంధించి మాత్రం ఆన్లైన్, టెలిఫోన్ ఫిర్యాదులు పోలీసులకు వెళ్లాయి. వీధుల్లో, ప్రధాన రహదారులపై పోలీస్ బలగాలు మోహరించి ఉండడం, రోడ్డెక్కిన ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో ఒకవేళ ఏదైనా నేరం చేసినా నిందితులు తప్పించుకునే అవకాశం దొరకలేదు. దొంగతనం చేసిన వస్తువులను అమ్మడానికి మార్కెట్లు తెరిచలేకపోవడం వంటి వాటి వల్ల క్రైమ్స్ జరగలేదని పోలీసులు చెబుతున్నారు. దీంతోపాటు బార్లు, వైన్ షాపులు మూసివేయడం కూడా నేరాలు జరగకపోవడానికి కారణమైంది అన్న వాదనలు ఉన్నాయి. దాదాపు ఈ ఏడాదిలోని మొదటి 6 నెలలు ఇదే ఒరవడి కొనసాగింది. ప్రమాదాలు, దారుణాలు, ఘోరాలు పెద్దగా జరగలేదు. ఫలితంగా కేసులు నమోదు కాలేదు. అంటే 2020 ఏడాది క్రైమ్ రేట్ అంతా చివరి 6 నెలల్లో నమోదైనవే. కరోనా లాక్డౌన్ ముగిసి దశల వారీగా అన్లాక్ అమలు చేసిన తరువాత నేరాలు మళ్లీ మొదలయ్యాయి. క్రమంగా క్రైమ్ రేటు పైకెగబాకింది. ఎక్కడికక్కడ కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అయితే గడిచిన సంవత్సరాల్లో నమోదైన స్థాయిలో మాత్రం నేరాల సంఖ్య నమోదు కాలేదు. ఇదొక రకంగా ఆశాజనకమైన పరిణామమని చెప్పొచ్చు. అయితే కరోనా కారణంగా ఏడాది సాధారణ నేరాలు తక్కువగా నమోదయ్యాయని గణాంకాలు చెబుతున్నా సైబర్ నేరాలు మాత్రం పెరిగాయి. ఆన్లైన్ గేమింగ్ యాప్స్ దోపిడీలు, లోన్ యాప్స్ దురాగతాలు, ఆన్లైన్ ఆర్థిక నేరాలు ఎక్కువగా నమోదయ్యాయి. పైగా ఏడాది కొత్తగా ఫేస్బుక్ నుంచి మనీ రిక్వెస్ట్ మోసాలు వెలుగుచూశాయి. సమాజంలో పేరు, ఫాలోవర్లు ఎక్కువగా ఉన్నవారి ఫేస్బుక్ అకౌంట్లను సైబర్ నేరగాళ్లు అవకాశంగా మలుచుకున్నారు. తెలంగాణ, ఏపీ సహా దేశవ్యాప్తంగా ఈ కొత్త తరహా మోసం బయటపడింది. ఒక్క తెలంగాణలోనే 5 డిఎస్పీలు, 10 సీఐలు, 35 కానిస్టేబుళ్ల పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించినట్లు తేలింది. ప్రధానంగా హైదరాబాద్లో పలువురు ప్రముఖులు పోలీసు ఉన్నతాధికారుల పేర్లతో తప్పుడు ఫేస్బుక్ అకౌంట్లు క్రియేట్ చేసి వాళ్ల ఫ్రెండ్స్ కు అర్జెంటుగా డబ్బులు కావాలంటూ మెసేజ్లు చేశారు. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా రిక్వెస్ట్ పంపించారు. ఫేస్బుక్ మెసేజ్ లో డబ్బులు అడిగిన వాళ్లు పోలీసులు, ప్రముఖులు కావడంతో చాలా మంది వాళ్లు చెప్పిన నంబర్లకు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా డబ్బులు పంపించారు. రాజస్థాన్ కు చెందిన ఆ అంతర్రాష్ట్ర ముఠాను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 230 పోలీస్ అధికారుల పేరుతో వీళ్లు ఫేస్బుక్ లో నకిలీ ఖాతాలు తెరిచినట్లు గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది మాదక ద్రవ్యాలు, గేమింగ్, ఇసుక చోరీ, ఎక్సైజ్ కేసులు అధికంగా నమోదయ్యాయి. అమ్మాయిల సంరక్షణ కోసమంటూ దిశ చట్టం తీసుకొచ్చినా సమర్థవంతంగా పనిచేయడం లేదన్న ఆరోపణలున్నాయి. ప్రత్యేక చట్టం తెచ్చినా అమ్మాయిలపై దారుణాలు, హత్యల తీవ్రత పెరిగింది. అయితే టెక్నాలజీ వినియోగంలో జాతీయ స్థాయి అవార్డులు సాధించడం ఏపీ పోలీసులకు ఈ ఏడాది చెప్పుకోదగ్గ అంశమైంది.
ఏపీలో గతేడాదితో పోల్చితే ఈ ఏడాదిలో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ మాదక ద్రవ్యాల రవాణా, గేమింగ్ యాక్ట్ ఉల్లంఘనలు, ఇసుక చోరీ, ఎక్సైజ్ కేసులు వంటివి ఎక్కువగా నమోదయ్యాయి. ప్రధానంగా ఇసుక, ఎక్సైజ్ కొత్త పాలసీలు తీసుకురావడంతో వినియోగదారులకు ఈ రెండూ గతంలో మాదిరిగా లభ్యం కాకపోవడంతో అక్రమ మార్గాల్లో తరలిస్తున్నారు. మరోవైపు వినియోగదారులకు కావలసిన మద్యం బ్రాండ్లు కూడా దొరక్కపోవడంతో పొరుగు రాష్ట్రాల నుంచి వారికి కావలసిన నచ్చిన బ్రాండ్లను అక్రమంగా తెచ్చుకోవడంతో వీటి నేరాల సంఖ్య కూడా పెరిగిపోయింది. గుట్కా, మాదక ద్రవ్యాలకు గత కొంతకాలంగా ఏపీ కేరాఫ్ అడ్రస్ గా మారిందన్న విమర్శలు వచ్చాయి. ఆన్లైన్ గేమ్స్తో అప్పుల్లో కూరుకుపోయిన వాళ్లు చాలా మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. మాదక ద్రవ్యాల కేసులు 9%, గుట్కా కేసులు 13%, గేమింగ్ యాక్ట్ కేసులు 33%, ఇసుక చోరీ 56%, ఎక్సైజ్ కేసులు 56% గతేడాది కంటే ఎక్కువగా నమోదయ్యాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ వార్షిక నేర సమీక్షా సమావేశంలో తెలిపారు. హత్యలు, అత్యాచారాలు గతేడాది కంటే 16% తగ్గాయని, ఆస్తి నేరాలు 12%, శారీరక నేరాలు 2%, వైట్ కాలర్ నేరాలు 13%, మహిళలపై నేరాలు 7.5% గతేడాది కంటే తగ్గాయని పోలీస్ వార్షిక నివేదికలో పేర్కొన్నారు. అయితే ఈ నేరాల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం లాక్డౌన్ అన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ఏడాది మాత్రం పోలీసులు అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. అధికార పార్టీ నాయకులకు పోలీసులు ఏకపక్షంగా సేవ చేస్తున్నారని, ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేస్తున్నారు అన్న ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఉన్నత స్థాయి వ్యక్తులపై పెట్టిన పోస్టింగ్లపై చర్యలు తీసుకోకపోవడంతో పాటు మిస్సింగ్ కేసుల్లో పోలీసుల వ్యవహార శైలి కూడా వివాదాస్పదంగా మారింది. దీంతో అటు ప్రజలు, న్యాయస్థానాల నుంచి కూడా విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది పోలీసులకు. విజయవాడలో దివ్య తేజస్విని గొంతు కోసి హతమార్చడం దగ్గర నుంచి నిన్నటికి నిన్న అనంతపురం జిల్లాలో స్నేహలత హత్య దాకా అమ్మాయిలపై జరుగుతున్న దారుణాలకు నిదర్శనంగా నిలిచాయి. దిశ చట్టం తీసుకొచ్చామని ప్రభుత్వం గర్వంగా ప్రకటించుకున్నా, పలు ప్రాంతాల్లో ప్రత్యేకంగా దిశ పోలీస్ స్టేషన్లను ప్రారంభించినా నేరాలు, అఘాయిత్యాలు, హత్యలు తగ్గుముఖం పట్టలేదని, పైగా నేరాల్లో తీవ్రత పెరిగిందని విమర్శలు వస్తున్నాయి. విజయవాడలో ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని 15 అక్టోబర్ అత్యంత దారుణంగా హత్యకు గురైంది. ఆమెను గొంతు కోసి హత్య చేసిన ప్రేమోన్మాది నాగేంద్ర తాను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ దుర్మార్గం తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది. పక్కా స్కెచ్ ప్రకారమే దివ్య తేజస్విని నాగేంద్ర చంపాడని, పర్ఫెక్ట్ ప్లానింగ్ తోనే మర్డర్ చేశాడని ఫోరెన్సిక్, పోస్ట్ మార్టం నివేదికలు బయటపెట్టాయి. అటు విశాఖలో గాజువాక సుందరయ్య కాలనీకి చెందిన వరలక్ష్మి అనే బాలికను ఆమె స్నేహితుడు అఖిల్ బ్లేడ్తో గొంతు కోసి హత్య చేశాడు. ప్రేమ పేరుతో బాలిక వెంటపడ్డ అఖిల్ అదును చూసి అమ్మాయిని దారుణంగా చంపేశాడు. అనంతపురం జిల్లా నల్లమాడ మండలం ఎర్రవంకపల్లిలో లారీ డ్రైవర్ కురువ ఆదినారాయణ, అదే గ్రామానికి చెందిన బాలికపై 18 డిసెంబర్ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టాల్సి వచ్చింది. ఇక దిశ చట్టం ఎందుకు తెచ్చినట్టు అన్న విమర్శలు వచ్చాయి. ఈ నెల 23వ తేదీన అదే జిల్లాలో మరో దుర్మార్గం బయటపడింది. ఎస్బీఐలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిని అయిన స్నేహలతను ఆమె ప్రియుడు గుత్తి రాజేష్ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె వద్ద ఉన్న బ్యాంకు పేపర్లు, చున్ని మృతదేహంపై వేసి కాల్చేశాడు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దిశ చట్టం, దిశ పోలీస్ స్టేషన్లు అనేవి చెప్పుకోవడానికే పనికొస్తున్నాయంటూ పోలీసులపై ఒత్తిడి తీవ్రం కావడంతో ఎట్టకేలకు స్నేహలత ప్రియుడు రాజేష్ తో పాటు అతని ఫ్రెండ్ కార్తిక్ లను అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 16 బాలికను 4 రోజుల పాటు ఒక గదిలో నిర్బంధించి 7 దుండగులు సామూహిక అత్యాచారం చేసి ఆ తర్వాత కోరుకొండ పోలీస్ స్టేషన్ బయట వదిలి వెళ్లారు. జూలై 17వ తేదీన జరిగిన ఈ సంఘటన అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆగస్టు 4వ తేదీన రాజమండ్రి రూరల్ పాతబొమ్మూరులో 10 బాలికపై 3 యువకులు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. బాలిక తల్లి బాత్రూంలో స్నానం చేస్తూ ఉండగా వీడియో తీసిన దుండగులు బాలికను బెదిరించి బైక్పై తీసుకువెళ్తూ ఉండగా కేకలు వేయడంతో స్థానికులు రక్షించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడంతో బాలిక తండ్రి షేక్ సత్తార్ అక్టోబర్ 1వ తేదీన ఎస్పీ కార్యాలయం ముందు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికోడలికి చెందిన వరప్రసాద్ కు పోలీస్ స్టేషన్లోనే శిరోముండనం చేయడం తీవ్ర కలకలం రేపింది. వైసీపీకి చెందిన మునికోడలి మాజీ సర్పంచ్ కవల కృష్ణమూర్తి ఫిర్యాదుతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. జూలై 21వ తేదీన వరప్రసాద్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి శిరోముండనం చేశారు. పోలీసులు తనకు న్యాయం చేయలేదంటూ బాధితుడు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి కార్యాలయం స్పందించి ప్రభుత్వాన్ని విచారణ చేయాలని ఆదేశించిన ఇప్పటి వరకు నిందితుడు కవల కృష్ణమూర్తిని పోలీసులు అరెస్టు చేయలేదు. ఇక కర్నూలు జిల్లా నంద్యాలలో నవంబర్ 3వ తేదీన అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం సూసైడ్ వీడియో రికార్డ్ చేసి రైలుకు ఎదురు వెళ్లి సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డం తీవ్ర కలకలం రేపింది. ఓ జ్యువెలరీ షాప్ లో గుమాస్తాగా పనిచేసే అబ్దుల్ సలాంపై 2 దొంగతనాల కేసులు మోపారు పోలీసులు. చోరీ కేసులో సీసీ ఫుటేజ్ ను బయటపెట్టలేదు. పోలీసుల వేధింపులు ఎక్కువ కావడంతో అబ్దుల్ సలాం తన భార్య, 2 పిల్లలతో కలిసి సూసైడ్ వీడియో రికార్డ్ చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ వ్యవహారంలో వైసీపీ నాయకుడి హస్తం ఉందన్న ఆరోపణలు వచ్చినా పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అంతేకాదు, అరెస్టు చేసిన నిందితులపైన సాధారణ కేసులు పెట్టి చేతులు దులుపుకున్నారు అన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ప్రకాశం జిల్లాలోని కురిచేడులో లాక్డౌన్ కారణంగా మద్యం దొరక్క శానిటైజర్ తాగిన సంఘటనలో గత జూలైలో 16 దుర్మరణం పాలయ్యారు. లాక్డౌన్ సమయంలో మద్యం షాపులు మూసివేయడంతో మద్యానికి బానిసైన కొందరు పర్ఫెక్ట్ కంపెనీకి చెందిన శానిటైజర్ తాగారు. దీంతో 2 వ్యవధిలో 16 చనిపోయారు. ఆ శానిటైజర్లో ఆల్కహాల్ కు బదులు మిథైల్ క్లోరైడ్ కలిపినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసులో 10 పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేనన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. రాజధాని రైతులైన ఎస్సీలపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం హైకోర్టునే విస్మయపరిచింది. ఈ పరిణామంపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సీరియస్ అయింది. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ లో గత మే 7వ తేదీన గ్యాస్ లీక్ అయిన సంఘటనలో 15 దుర్మరణం పాలయ్యారు. చాలా మంది అనారోగ్యం బారిన పడ్డారు. విశాఖ తీరంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో 1వ తేదీన క్రేన్ కూలిన ఘటనలో 11 చనిపోయారు.
ఇక తెలంగాణలో నేర రికార్డ్ ఏ విధంగా ఉందో చిన్న బ్రేక్. తెలంగాణలోను 2020 ఏడాది సాధారణ నేరాలు తగ్గాయి, సైబర్ క్రైమ్స్ పెరిగాయి. అలాగే మహిళలపై దారుణాలు, అవినీతి కేసులు, ఆన్లైన్ కాల్ మనీ కేసు కలకలం రేపాయి. 2 కోట్ల రూపాయల లంచం కేసులో ఓ తహసీల్దార్ ఏసీబీకి పట్టుబడడం ప్రకంపనలు సృష్టించింది. సామాజిక సంస్థలు గిన్నిస్ రికార్డ్స్ ప్రతినిధులను సంప్రదించడం అంతర్జాతీయ స్థాయిలో చర్చను లేవనెత్తింది.
దాదాపు సంతరించుకుంటున్న నేరాల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోబోతున్నారు తెలంగాణ పోలీసులు. ప్రధానంగా సైబర్ నేరాల సంఖ్య విపరీతంగా పెరగడంతో జోనల్ స్థాయిల్లోనూ సైబర్ క్రైమ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్దం చేశారు. ఈ కార్యాచరణ వచ్చే ఏడాది అమల్లోకి వస్తుందని చెబుతున్నారు. ఇక ఈ ఏడాది సంచలనం సృష్టించిన పలు సంఘటనలు నమోదయ్యాయి. చైనా ఆన్లైన్ గేమ్స్ యాప్స్ ద్వారా జనాల బ్యాంకు ఖాతాలను కొల్లగొట్టిన వ్యవహారం ఎందరినో మానసిక వేదనకు గురిచేసింది. హైదరాబాద్ శివార్లలో కల్తీ సీడ్స్ దందా గుబులు పుట్టించింది. అమీన్పూర్లోని ఓ ఆశ్రమంలో ఈ ఏడాది జులైలో ఓ బాలికపై అత్యాచారం దేశవ్యాప్తంగా చర్చను లేవనెత్తింది. డాలర్ బాయ్ పేరుతో అమ్మాయిని ట్రాప్లో దింపిన ఓ మోసగాడి ఉదంతాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బట్టబయలు చేసింది. టీవీ సీరియల్ నటి శ్రావణి ట్రయాంగిల్ లవ్ స్టోరీ చివరికు ఆ అమ్మాయి ఉసురు తీసింది. పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్న హేమంత్ ను భార్య ముందే ఆమె తరపు బంధువులే కిడ్నాప్ చేసి అత్యంత ఘోరంగా హత్య చేశారు. షేక్పేట తహసీల్దార్ సుజాత అరెస్ట్ తీవ్ర మలుపులు తిరిగింది. ఇక కీసర తహసీల్దార్ నాగరాజు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన వ్యవహారం అంతర్జాతీయ స్థాయి వార్త అయింది. ఇక ఇప్పుడు ఆన్లైన్ కాల్ మనీ కేసు హాట్ టాపిక్ గా మారింది. పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. హైదరాబాద్ నగర శివారుల్లో కల్తీ విత్తనాల దందాకు రాచకొండ పోలీసులు చెక్ పెట్టారు. హయత్ నగర్లోని బ్రాహ్మణపల్లిలో ఓ గోదాంపై దాడి చేసిన పోలీసులు పలు కంపెనీల బ్రాండ్లతో ముద్రించిన ఖాళీ సీట్ కవర్లు, 50 లక్షల విలువ చేసే 2.8 క్వింటాళ్ల పత్తి విత్తనాలు సీజ్ చేశారు. ప్రాసెసింగ్, ప్యాకింగ్ యంత్రాలను కూడా సీజ్ చేశారు. ఇలాంటి నకిలీ విత్తనాలతో రైతులు ఆరుగాలం శ్రమించి నష్టపోతున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అని పోలీసులు ఆ సమయంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్ గేమ్స్ పేరుతో భారీ మోసానికి తెరలేపిన అంతర్జాతీయ ముఠా గుట్టును గత ఆగస్టులో బట్టబయలు చేశారు హైదరాబాద్ పోలీసులు. తెలంగాణలో అసలు ఆన్లైన్ గేమ్లను ప్రభుత్వం నిషేధించినా కొందరు యువతను ఆకర్షించి తప్పుడు మార్గాల్లో యాప్లను ఇన్స్టాల్ చేయిస్తూ బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేయించారు. ఆన్లైన్ గేమింగ్ ద్వారా అప్పటికే 1100 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. కరోనా కల్లోలం, లాక్డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితం కావడం, సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో కొందరు అరాచకులు రూటు మార్చారు. ఈ ఉచ్చులో చిక్కిన పలువురు బాధితులు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. వరుసగా వచ్చిన ఫిర్యాదులతో ఈ దందాకు హైదరాబాద్ పోలీసులు చాకచక్యంగా అడ్డుకట్టవేశారు. చైనా బేస్డ్ గా రన్ అవుతున్న ఆన్లైన్ గేమింగ్ నెట్వర్క్ కంపెనీలైన గ్రోవింగ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, సిల్లీ కన్సల్టింగ్ సర్వీసెస్, పానియన్ టెక్నాలజీ, లింక్ యూ, డోకీపే, స్పాట్పే, డైజిలిక్ ఫైనాన్షియల్, హువావో ఫైనాన్షియల్ సంస్థలను గుర్తించారు. వీటికి డైరెక్టర్లుగా చైనీయులతో పాటు భారతీయులు ఉన్నట్లు తేల్చారు. హైదరాబాద్ శివారులోని అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అనాథాశ్రమంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం కేసు అందరినీ కదిలించింది. ఆశ్రమంలో ఉండే బాలికపై నిర్వాహకుడే పలుమార్లు అత్యాచారం చేశాడు. అంతేకాకుండా బాలికపై భౌతిక దాడి కూడా జరిగింది. దీంతో బంధువుల ఇంటికి వెళ్లిన బాలిక బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దేశవ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం కలిగించడంతో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ రంగంలోకి దిగింది. సమగ్ర విచారణ చేపట్టింది. పోలీసులు అత్యాచారం, భౌతిక దాడికి సంబంధించి 2 కేసులు నమోదు చేశారు. జూలై 31న బోయిన్పల్లి పిఎస్లో 0 FIR నమోదు కాగా అదే రోజు కేసును అమీన్పూర్ కు బదిలీ చేశారు. జూలై 31న బాలికను భరోసా కేంద్రానికి పంపించారు. ఆగస్టు 1న అమీన్పూర్ పోలీసులు కేసును రీరిజిస్టర్ చేసుకున్నారు. ఆగస్టు 6న నీలోఫర్ ఆసుపత్రిలో బాలిక స్టేట్మెంట్ ను రికార్డ్ చేసుకున్నారు. ఆగస్టు 7న నిందితులను అరెస్టు చేశారు. అయితే బాలిక నీలోఫర్లో చికిత్స పొందుతూ 12వ తేదీన మృతి చెందింది. అయితే 0 FIR నమోదైన తరువాత కేసు విచారణ మొదలు పెట్టేందుకు 5 రోజుల సమయం ఎందుకు పట్టింది అన్నది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. ఆ కేసులో హైపవర్ కమిటీకి అన్ని చిక్కు ప్రశ్నలే ఎదురయ్యాయి. సాక్ష్యాధారాలు సేకరించడంలో పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారు అన్న ఆరోపణలు వచ్చాయి. ముగ్గురు కలిసి ఒక అమ్మాయిని ప్రేమిస్తే చివరికి ఆ అమ్మాయే బలవుతుందన్న దానికి టీవీ సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు నిదర్శనంగా నిలిచింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీలో మానసికంగా కుమిలిపోయిన శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ కేసు పోలీసులకు చుక్కలు చూపించింది. తల్లిదండ్రులు చెప్పిన వర్షన్, శ్రావణి స్నేహితులు పోలీసులకు వెల్లడించిన సమాచారం వింటే ఒక రకంగా గందరగోళం నెలకొంది. ఎవరికి వారు మేం బాధ్యులం కాదు అంటే మేం కాదు అని కొన్నాళ్లపాటు సాగతీశారు. చివరకు పోలీసులు శ్రావణి ఆత్మహత్యకు ఆమె స్నేహితులు ముగ్గురూ కారణమని నిర్ధారించారు. శ్రావణి స్నేహితుడు సాయిరెడ్డి, నిర్మాత అశోక్ రెడ్డి, శ్రావణి మరో స్నేహితుడు దేవరాజు రెడ్డిని నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. శ్రావణి తనకే దక్కాలంటే తనకే దక్కాలి అంటూ ముగ్గురు సాగించిన దురాగతం, వేధింపులు, వీటికి తోడు ఇంట్లో తల్లిదండ్రుల మందలింపులు శ్రావణిని ఆత్మహత్యకు ఉసిగొల్పినట్లు తేల్చారు. రాష్ట్రాల్లో సంచలనం రేపిన డాలర్ బాయ్ వ్యవహారాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బట్టబయలు చేసింది. 139 మంది తనపై అత్యాచారం చేశారంటూ ఓ మహిళ పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వ్యవహారం ప్రకంపనలు సృష్టించింది. కొద్ది రోజుల పాటు పోలీసు ఉన్నతాధికారులను కూడా కలవరపరిచింది. 42 పేజీలతో FIR నమోదు చేసి CCS కు బదిలీ చేశారు. చివరకు తనపై అత్యాచారం చేసింది ఒక్కడే అని ఫోటోలు వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడంతో తానలా ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు వాంగ్మూలమిచ్చింది. మహిళను బెదిరించి పోలీస్ కంప్లైంట్ ఇప్పించి డాలర్ బాయ్ పలువురు ప్రముఖులను డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేసిన వ్యవహారాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్ట్ చేసింది. అదంతా డ్రామా అంటూ పక్కా ఆధారాలతో వరుస కథనాలు ప్రసారం చేసింది. ఈ కథనాల ఆధారంగా దర్యాప్తు సాగించిన పోలీసులు గోవాలో తలదాచుకున్న డాలర్ బాయ్ అలియాస్ రాజశ్రీకర్ ను అరెస్టు చేశారు. నిందితుడు 2 పెళ్లిళ్లు చేసుకుని మోసం చేయడంతో పాటు 10ల సంఖ్యలో అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడినట్లు తేల్చారు. మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు తరువాత ఆ స్థాయిలో తీవ్ర సంచలనం సృష్టించింది హైదరాబాద్ లో హేమంత్ పరువు హత్య కేసు. ప్రేమించిన అమ్మాయిని కులాంతర వివాహం చేసుకున్న హేమంత్ ను భార్య తరపు బంధువులు కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్ల చెర నుంచి హేమంత్ భార్య తప్పించుకోగా హేమంత్ నే టార్గెట్ చేసిన వాళ్లు సంగారెడ్డి జిల్లాకు తీసుకువెళ్లి హేమంత్ ను హత్య చేశారు. ఈ హత్య కోసం హేమంత్ భార్య అవంతి తండ్రి లక్ష్మారెడ్డి 10 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చాడు. అవంతి మేనమామ ఈ వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించాడు. సుపారీ గ్యాంగ్ తో హేమంత్ ను హత్య చేయించాడు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు మొత్తం 25 మందిని నిందితులుగా గుర్తించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో 50 కోట్ల రూపాయల విలువైన భూ వివాదం షేక్పేట్ రెవెన్యూ అధికారులను చుట్టుకుంది. భూ వివాదంలో 50 లక్షలు లంచంగా తీసుకుంటూ RI నాగార్జున రెడ్డి ACBకి పట్టుబడ్డాడు. ఏసీబీ ఈ వ్యవహారంపై తీగలాగితే తహసీల్దార్ సుజాత సహా పలువురు రెవెన్యూ అధికారుల బాగోతం బయటపడింది. తహసీల్దార్ సుజాత ఇంట్లో సోదాలు చేసి 30 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. చివరకు ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు తేలడంతో తహసీల్దార్ సుజాతను అరెస్టు చేశారు. ఇటు కీసర తహసీల్దార్ నాగరాజు ఓ భూ వివాదంలో 10 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డం దేశవ్యాప్తంగా ఓ కుదుపు కుదిపింది. అయితే చెంచల్గూడ జైల్లో ఉన్న సమయంలోనే తహసీల్దార్ నాగరాజు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని జైలు అధికారులు తెలిపారు. కానీ నాగరాజు ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాదని, దీని వెనుక ఏదో లోగుట్టు ఉందని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో తీవ్ర అలజడి చెలరేగింది. ఒక్క నాగరాజే ఇంత పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేసి ఉండడని, ఇంత భారీ కుంభకోణం వెనుక పెద్ద తలకాయలున్నాయన్న ప్రచారం కూడా జరిగింది. ఈ ప్రచారం సాగుతున్నప్పుడే నాగరాజు మరణించడం అనుమానాలను బలపరిచింది. కేవలం తహసీల్దార్ నాగరాజును బలిచేసి పైస్థాయి అధికారులు జారుకున్నారా అనే అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి నాగరాజు 2 కోట్ల రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లు బాధితులు ఏసీబీకి వెల్లడించారు. దీంతో ఇంత పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేసిన వ్యవహారం ఎప్పుడూ చూడలేదు అంటూ కొందరు సామాజిక వేత్తలు గిన్నీస్ రికార్డ్స్ ప్రతినిధులను సంప్రదించారు. నాగరాజు భారీ మొత్తంలో లంచం తీసుకున్న అంశాన్ని పరిశీలించాలని కోరారు. దానికి గిన్నీస్ ప్రతినిధులు కూడా ఈ అంశం ఇప్పటి వరకు తమ పరిశీలనలో లేదని, ఇప్పుడు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని సమాధానమిచ్చారు. తహసీల్దార్ నాగరాజు మాత్రమే కాదు, మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ 1,12,00,000 రూపాయలు లంచం డిమాండ్ చేసిన వ్యవహారం కూడా కలకలం సృష్టించింది. నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తిలోని 112 ఎకరాలకు ఎన్ఓసీ ఇచ్చేందుకు అడిషనల్ కలెక్టర్ నగేష్ భారీగా లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఎకరానికి 1,00,000 రూపాయల చొప్పున 1,12,00,000కు ఒప్పందం కుదిరింది. కొంత మొత్తం చెల్లించినా పని కాకపోవడంతో మూర్తి అనే రైతు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో నగేష్ 40,00,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నగేష్ ఇంటితో పాటు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న పలువురి ఇళ్లపైన ఏసీబీ దాడులు చేసింది. భారీగా ఆస్తులు, నగదు స్వాధీనం చేసుకుంది. ఇక గడచిన వారం రోజుల నుంచి ఆన్లైన్ కాల్ మనీ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. తెలంగాణ పోలీసులు హైదరాబాద్, సైబరాబాద్ సహా ఢిల్లీ, గుర్గాంలోనూ సోదాలు చేశారు. 10ల సంఖ్యలో యాప్ల ప్రతినిధులను అరెస్టు చేశారు. 63 ఆన్లైన్ కాల్ మనీ యాప్లను ప్లేస్టోర్ నుంచి తొలగించాలి అంటూ గూగుల్ యాజమాన్యానికి లేఖ రాశారు. ఆర్బీఐ అనుమతులు లేకుండా మైక్రో ఫైనాన్స్ పేరుతో అధిక వడ్డీకి డబ్బులిస్తూ కార్పొరేట్ లుక్తో టెలికాలర్లను నియమించుకుని మరీ వేధిస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్, ఢిల్లీలో కాల్ సెంటర్ల ఏర్పాటులో ఇండోనేషియా, చైనాకు కూడా లింక్ ఉన్నట్లు విచారణలో తేలింది. 1,100 మంది టెలికాలర్లను నియమించుకున్న చైనా యాప్స్ ప్రతినిధులు హైదరాబాద్ కాల్ సెంటర్లో 600 మందిని, గుర్గావ్ కాల్ సెంటర్లో 500 మందిని చేర్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కాల్ సెంటర్లలో 700కు పైగా ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను, 1,00,000 రూపాయలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. టెక్నికల్ ఆధారాలతో విదేశీ లింకులపై ఆరా తీస్తున్నారు. ఈ పరిణామాలతో 100ల సంఖ్యలో ఆన్లైన్ కాల్ మనీ యాప్స్ బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు, ఫిర్యాదులు చేస్తున్నారు.
ఇది రివైండ్ 2020 లో క్రైమ్ రివైండ్ చూస్తూనే ఉండండి ఏబిఎన్.